హరే కృష్ణ. ఫస్ట్ మూడు ప్రశ్నల ఫస్ట్ ఆరు ప్రశ్నలు వేశారు పునకాల ఋషులు. ఆరు ప్రశ్నలకి ఆరు సమాధానాలు వచ్చేసాయి. దాని తర్వాత మళ్ళీ మూడు ప్రశ్నలు వేశారు. ఏంటో మూడు ప్రశ్నలు, భాగవతం యొక్క చరిత్ర ఏంటి, ఎందుకు బయటకు వచ్చింది, అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది భాగవతం. రెండు, పరిషత్ మహారాజు యొక్క జన్మ, ఆయన యొక్క కార్యాలు చెప్పండి అన్నారు. మూడోది, సుఖదేవ గోస్వామి జన్మ, ఆయన కార్యాలు, ఈ మూడు మూడు ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు మన లాస్ట్ క్లాస్ చూసుకుంది ఏంటంటే భాగవతం ఎందుకు బయటకు వచ్చింది, లేదా వ్యాసుడు భాగవతం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అది మనం పోయిన క్లాస్ చూసుకున్నాం. సో ఈ క్లాస్ లో నెక్స్ట్ రాబోయే రెండు మూడు క్లాసుల్లో పరిషత్ మహారాజు జన్మ ఎలా జరిగింది, పరిషత్ మహారాజు యొక్క స్థాయి ఏంటి, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు, ఫైనల్ గా ఆయన ఎందుకు రాజ్యాన్ని త్యజించి గంగానది ఒడ్డున ఎందుకు ఆయన వచ్చి చనిపోయేంత వరకు ఆయన ఉపవాసం ఉంటూ తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు. ఇది నెక్స్ట్ రాబోయే క్లాసెస్ ఈ చరిత్ర చూస్తాం మనం. అది ఏడో అధ్యాయం నుంచి ప్రారంభమై ఇంచుమించుగా 18 అధ్యాయం దాకా వెళ్తుంది. అది ఇంచుమించుగా 19 అధ్యాయం మాత్రం సుఖదేవ గోస్వామి యొక్క ఆగమనం వస్తుంది. సో ఈ లోపల మాత్రం పరిషత్ మహారాజు, పరిషత్ మహారాజు యొక్క కార్యాలు, ఆయన ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడు, ఇవన్నీ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం 7 అధ్యాయంలోకి వెళ్తున్నాం. సో 7 అధ్యాయంలో నార్ల వారు చెప్పేసి వెళ్ళిపోయారు. నార్ల వారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు ఏం చేశాడు, తర్వాత ఆయన చెప్పాడు భాగవతం రాయము, భాగవతం రాయడానికి వ్యాసుడు ప్రిపేర్ అవుతాడు. అయితే ప్రిపేర్ అయ్యే దగ్గర ఆయన ధ్యానంలో కూర్చుంటాడు, ఎలా రాయాలి నేను భాగవతాన్ని అని ధ్యానంలో కూర్చుంటాడు. కూర్చునేటప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆయనకి కృష్ణుడు దర్శనం జరుగుతుంది. కృష్ణుడు దర్శనం జరిగింది, కానీ ఆయన వెనకాలనే మాయ ఉంటుంది, మాయలో దర్శనం చేసుకుంటాడు. అయితే ఆ మాయలో ఎవరున్నారు, జీవులు ఉన్నారు. ఆ మాయలో కొట్టుబిట్లాడుతూ జీవులు ఉన్నారు. ఆ మాయలో ఎంతో బాధని, కష్టాలని, ఇబ్బందుల్ని ఆ జీవులు అనుభవిస్తున్నారు. అంటే యథార్థ దృష్టి చూడగలిగాడు, కృష్ణుడు చూడగలిగాడు, కృష్ణుడు నీడలాంటి మాయను చూడగలిగాడు, ఆ మాయలో కొట్టుబిట్లాడినటువంటి జీవులు చూశాడు. అదేంది, అది వ్యాసుడు శుద్ధభక్తుడు కదా, డైరెక్ట్ గా కృష్ణుడు డైరెక్ట్ దర్శనం చేసుకోవాలి కదా, ఆయన మాయ కూడా ఎందుకు దర్శనం చేసుకున్నాడు, ఆ మాయలో ఉన్న జీవులు కూడా ఎందుకు దర్శనం చేశాడంటే, ఎస్ ఖచ్చితంగా ఆయన కృష్ణుడు దర్శనం చేసుకున్నాడు, కానీ ఈ జనులు ఎందుకు మాయలో పడ్డారు, ఎందువల్ల మాయలో ఉన్నారు, ఆ మాయ కారణం ఎవరు అని అది కూడా ఆయన చూసుకోగలిగాడు. ఎవరు, కృష్ణుడే మాయ కూడా కారణం, మా కృష్ణుడి వెనకాలే మాయ ఉంది చూశాడు. ఎట్లాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం మన బాడీని చూడదు, మన బాడీ వెనకాల ఎందుకు జరిగింది ఆ కారణం కూడా తెలుసుకుంటాడు. కాబట్టి అలాగే వ్యాసుడు కూడా కేవలం భగవంతుని చూడట్లే, ఆ భగవంతుడు దూరమైనటువంటి జీవులు ఎక్కడ పడి ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో పడి ఉన్నారు, ఆ మాయ ఎవరు సృష్టిస్తున్నారు, భగవంతుడు సృష్టిస్తున్నాడా అని పూర్తి కారణం తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఎస్ వైద్యుడిగా ఎస్ ఇప్పుడు మాయలో పడినటువంటి ఆ జీవుల్ని ఎట్లా బయటపడేయాలి అని వ్యాసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. సో మొదలుపెట్టిన తర్వాత సో 1వ స్కంధం 7వ అధ్యాయం 6వ శ్లోకం ఏంటంటే, అనర్థోపశమం సాక్షా భక్తియోగం అధోక్షజే లోకస్య జానాతో విద్వాంస్ చాక్రే సాత్వత సంహితే. సాధారణ జనాలకు, ప్రజలకు దుఃఖాల నుండి ఎలా బయటపడాలో తెలియదు కనుక వ్యాసుడు భక్తితో భగవాను ప్రత్యక్ష సంబంధం కోసం శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. సో నిజంగా ఇప్పుడు మనమందరం ఉన్నాం, మనకు తెలుసా దుఃఖాలు ఎట్లా బయటపడాలో, తెలుసా మనకి, తెలుసు ఎట్లా బయటపడదు, తెలుసు సంపాదిస్తేనే బయటపడతాం, ఇది మనకు తెలుసు. 2 ఎకరాలు కొనుక్కుంటేనే బయటపడతాం, అయితే మనం మన 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 జాబ్ మన హోదాని పెంచుకుంటేనే మనం బయటపడతాము. కానీ అంటే తెలిసిన వ్యాసుడు ఏమంటున్నాడంటే శ్రీమద్ భాగవతం వల్లే వీళ్ళు బయటపడతారు, ఎందుకంటే మాయను చూశాడు, మాయలో కొట్టుమిట్లాడుతున్న జనాలే చూస్తున్నాడు. ఇప్పుడు మనకు మాయ తెలియదు, మనం మాయలో ఉన్నామని మనకు తెలియదు. ఆ మాయ కారణం ఏంటో మనకు తెలియదు, ఈ మాయలు ఎందుకు పడ్డావో మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే మనకి మనం సంపాదిస్తున్నాము, చూసుకుంటున్నాము, పెంచుకోవాలని చూస్తున్నాము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇంకోటి కూడా తెలుసు ఏంటది, ఇవన్నీ ఒకరోజు కూలిపోతాయని కూడా తెలుసు. కూలిపోతాయని తెలిసి కూడా, ఇది అశాశ్వతంగా ఉంటాయని తెలిసి కూడా అయినా మనం భయంకరం కష్టపడతాం. మన జనరల్గా సపోజ్ ఇప్పుడు మేము చెప్పామనుకోండి, మేము షేర్స్ ఓపెన్ చేస్తున్నాము, షేర్స్ ఏమంటారు స్టాక్ మార్కెట్. సో ఇది మీకు పోయకొంది పోయకొంది ఇలాంటి విలువ ఇంత ఇంత రేటు పెడతారు, ఇంత రేటు పెడతారు, ఇంత పెడతారు. ఒక 6 సంవత్సరాల తర్వాత మొత్తం కుప్ప కూలిపోతుంది, జీరో అయిపోద్ది అంటే మనం పెడతాం అసలు పెడతావా? ఎందుకని కూలిపోద్దని తెలుసు. అలాంటి ఈ మధ్యలో ఎంత వాల్యూ పెరిగితే మనకు ప్రయోజనం ఏంటి? ఈరోజు షేర్ 30 రూపాయలు, రేపు 100 రూపాయలు అయిపోయింది, ఎల్లుండి 500 రూపాయలు, 1000 రూపాయలు అయింది. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా అయితే దివాళా ఎత్తేస్తుంది, దయచేసి మీరు పెట్టండి పెట్టండి మనం పెడతామా? మరి ఒకరోజు ఎన్ని రకం చెగిరిపోతాయని తెలిసి మనం ఎందుకు అంత ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇది చేసుకొని ఎందుకు అంత భయంకరంగా ఇదే పెడుతున్నాం మనం? దాని అర్థం అంటే మన సంపాదించును కాదు, అంటే మనం ఆలోచించాలి మాధ్యమం అంటే ఇవన్నీ ఎప్పటికైనా పోతాయి కదా, అంటే అంత శాశ్వతంగా వచ్చేది ఏంది? ఎప్పటికైనా ఇవన్నీ నాకు దూరం అవుతాయి కదా. కాకపోనీ మానవ జన్మగా నేను ఏది కష్టపడితే, దేనికోసం నేను కష్టపడితే నాతో పాటు శాశ్వతంగా ఉంటుంది. అది ఆలోచించకపోవడం పొరపాటు, సంపాదించడం పొరపాటు కాదు. మనం బాగా ఉండడం అనేది పొరపాటు కాదు, కానీ ఇవి పోతాయని తెలుసు, మరి దేన్ని నేను పట్టుకోవాలి గట్టిగా? ఏది నాతో శాశ్వతంగా ఉండబోతుంది, ఏది నాతో పాటు శాశ్వతంగా రాబోతుంది, దాని గురించి ఆలోచించకపోవడం తప్పు. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప రాజ్యాలు గొప్ప గొప్ప సంపద తెచ్చుకున్నారు, గొప్ప సంపదని సృష్టించారు వాళ్ళు. ఆ రాజులందరూ గొప్ప గొప్ప భక్తులే వాళ్ళంతా. కానీ ఆ రాజ్యాలు వెళ్ళడమే కాకుండా గొప్ప గొప్ప సంపద సృష్టించడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ భక్తి కూడా చేసుకుంటారు. వాళ్ళు భగవంతుడి భక్తులుగా వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని మర్చిపోకుండా ఉన్నారు. మనకు తెలుసు రేపు 50 సంవత్సరాలు వచ్చేస్తే నేను పనికి రాకుండా పోతాను, ఇది అప్పనంగా తీసుకొని నా కొడుకులతో నెక్స్ట్ రాజులకు ఇవ్వాలా, ఆ తర్వాత నేనేంది, ఆ తర్వాత నేనేంది. కాబట్టి వయసు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే భక్తి కూడా చేసుకుంటూ వస్తూ ఒకనొక రోజు సంపాదించినంతా కూడా ఇదంతా నాది కాదు హాయిగా నిష్క్రమించారు వాళ్ళు. సో ఇక్కడ అందుకే మనకే తెలియదు మనకి ఏం కావాలి, మనకి మన బాధలు ఎట్లా బయటపడాలో మనకు తెలియదు ఇక్కడ. అందుకే మన వ్యాసుడు ఏం చేశాడు? భాగవతాన్ని రాశాడు. సో మనకు ఇతను భాగవతం తప్ప వెళ్ళిన ఇంకా బయటపడేదానికి అవకాశం లేదు. సో అలాగే 7వ శ్లోకంలో యస్యా వై శ్రూయమానాయం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పాదయతే పుంసః శోక మోహాభయాపః. మన జీవితంలో శోకం ఉందా? నిజంగా మోహం ఉందా? భయం ఉందా? ఎట్లా బయటపడాలి? యస్యా వై శ్రూయమానాయం కృష్ణే పరమ పురుషే. కేవలం కృష్ణుని గురించి మనం వింటా వింటా ఉంటా ఉంటే చాలు, శోకము మోహము భయము పోతుంది. ఎందుకు పోతుంది భయం? ఎందుకు శోకం పోతుంది? ఎందుకు మనకు మోహం పోతుంది? ఎందుకు మనకు భయం పోతుంది అంటే శాశ్వత వ్యక్తి నాకు దొరికాడు, ఇతను నా శోకాన్ని బయటికి తీసేయగలుగుతాడు, ఇతను నా మోహాన్ని తొలగించగలుగుతాడు, ఇతడు నా భయాన్ని తీసేయగలుగుతాడు. ఎందుకంటే అతనికి ఆ శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన నిరూపించుకున్నాడు, భాగవతం ద్వారా నిరూపించుకున్నాడు. ఇతను తనను నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా వదిలేదు అని మనం భిన్నంగా భిన్నంగా భిన్నంగా. అందుకని యశ్యావై శూయమానాయం కృష్ణే పరమ పురుషే, కృష్ణుడు పరమ పురుషుడు. పరమ అంటే ఏంటి, ఆయనకి మించిన వాడు లేరు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, దేన్నైనా మొట్టు పెట్టగలుగుతాడు, దేన్నైనా దూరం చేయగలుగుతాడు. కాబట్టి ఈ దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి అనే భరోసా మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మనం శోకపడాల్సిన అవసరం ఏముంది, మనం భయపడాల్సిన అవసరం ఏముంది. ఆ దేవాదేవుని నా మిత్రం చేసుకుంటే, ఆ దేవాదేవుని నా యొక్క యజమానిగా నేను చేసుకుంటే, ఆ యజమాని తన సేవకుణ్ణి కాపాడుకుంటాడు. ఉదాహరణకి చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు 6 నెలల సంవత్సరం వయసు పిల్లలు, వాళ్ళు సడన్ ఇటు అటు ఇటు చూడంగానే వాళ్ళ తల్లి ఉండదు, తండ్రి ఉండదు. తల్లి తండ్రి లేకపోతే వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది చిన్నపిల్లలకి, వాళ్ళు ఏడ్చేస్తారు. అంటే నన్ను హత్తుకునేవాళ్ళు, నన్ను కాపాడేవాళ్ళు, నన్ను రక్షించేవాళ్ళు నాకు కనబడలేదే అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు సైడ్ చూస్తారు, ఏడుస్తారు ఏడుస్తుంటారు ఏడుస్తుంటారు. వాళ్ళ లోపల భయం ఉంది, ఏడుస్తున్నారు. ఇప్పుడు అంతకంటే బలంగా వచ్చిన ఎవరైనా పెద్ద వచ్చిన నేను అడిసంటే ఆహా నాకు వాళ్ళే కావాలి, నాకు వాళ్ళే. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంటే మా తల్లి, నేను నాకు బాగలేనప్పుడు, నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, నాకు కష్టంగా ఉన్నప్పుడు ఈమె నన్ను ఈమె వదల్చడం వల్లే నేను హాయిగా ఉన్నాను, లేదా ఈ తండ్రి ఉన్నప్పుడే నేను రక్షణగా నన్ను ఫీల్ అయ్యాను. నేను అంతకంటే బలమైన వాళ్ళు, అంతకంటే ఇదిగా ఉండే వాళ్ళు, వాళ్ళు వచ్చినా కూడా నాకు ఇప్పుడు ఆ నమ్మకం లేదు. నా తండ్రి మాత్రమే, నా తల్లి మాత్రమే నన్ను కాపాడుకో. ఎప్పుడైతే వచ్చి తల్లి పట్టేసుకుంటుందో, లేదా తండ్రి ఇచ్చుకున్నాడు, అప్పుడే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అమ్మయ్యా అంటే వాళ్ళ భయం పోయింది, వాళ్ళ శోకం పోయింది. అంటే ఈరోజు కూడా మనం ఎందుకు మన భయాలంటే, మన శోకాలు ఎందుకంటే మన జీవితంలో ఆ భయాన్ని తీర్చేవాడికి మన నమ్మకం కలగల ఎవరి మీద. ఇక్కడ మన తల్లిదండ్రులు ఉన్నా సరే, మన తోటి వాళ్ళు అందరూ ఉన్నా సరే, బలశాలు ఉన్నా సరే, మనకి భయం పోవడం లేదు. ఎందుకంటే ఎందుకంటే వీడు కూడా చచ్చిపోతారు ఒకరోజు, వీడు కూడా ఒకరోజు పోతారు కదా, వీడు కూడా అంత శక్తి లేదు కదా, కానీ మనకు నమ్మకం లేదు. అందుకే మనకి భయాలు అట్లాగే ఉంటాయి, మన జీవితంలో ఎప్పుడు శోకం అలాగే ఉంటుంది. కానీ శోకంలో ఇతను నా శోకం వచ్చి నన్ను తీసేయగలుగుతాడు, నా భయాలను నా తీసేయగలుగుతాడు నమ్మకం మనకి ఏర్పడినప్పుడు, ఆటోమేటిక్ మనలో ఈ వ్యక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడదు అని ఆటోమేటిక్గా ధైర్యంగా మనం ముందుకెళ్తాం. సో యశ్యావై శూయమానాయం కృష్ణే పరమ పురుష అంటే కృష్ణుడి గురించి భిన్నంగా 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 భాగవతంలో మనకేం తెలుస్తుంది, ఎస్ ఈయన నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే నన్ను బయట వేయగలుగుతాడనే నమ్మకంతో మళ్ళా అప్పటి నుంచి మనకు భయాలు పోతాయి, అప్పటి నుంచి మనలో శోకం పోతుంది. అది మనం చూడాల్సింది ఏంటంటే వినాలి, మనం వినడం ప్రారంభించామంటే ఇన్ని చేసిన కృష్ణుడు నా కష్టాలు తీసేలేడా, నా భయాలు తీసేలేడా అనే నమ్మకం వస్తుంది. ఉదాహరణకి మనం దర్శన కీర్తనలో పైన కూర్చోండి, వీలైతే కింద కూర్చొని అవసరం లేదు, పైన కూర్చొని ఇష్ట కష్టం. నరసింహ కీర్తనలో మనం చూస్తే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి ఒక పురుగు నులిమినట్టు నలిపడేస్తాడు. ఆ కీర్తనలో అర్థం వస్తుంది, తవ కర కమల వరే. సో దాంట్లోకి మనకి నులిపేసినట్టుగా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేస్తుంటే, మనం పాడేటప్పుడు కూడా అర్థంతో పాటు మనం పాడాలి. ఏంటనండి, ముల్లోకాల్ని అల్లాడించినటువంటి దేవతలు సైతం అల్లాడించినటువంటి హిరణ్యకశిపుని నరసింహస్వామి పురుగుతో సమానం, నా కష్టం ఎంత చూసుకోలేడా మాత్రం. దేవతల్ని ముల్లోకాలను గడగడ సూర్యుడిని చంద్రుడిని ఇంద్రుడిని వెళ్ళి పలకి మోయించుకునేవాడు హిరణ్యకశిపుడు. వాళ్ళు హిరణ్యకశిపుడిని పలకిలో మోసుకుని వెళ్ళేవాళ్ళు, అంత భయం. ఆయన హిరణ్యకశిపుడు వంటశాలలో పోయి వీళ్ళందరూ పోయి కూరగాయలు తిరిగే వాళ్ళంట భయానికి. దేవతలు సైతం గడగడలాడించినటువంటి హిరణ్యకశిపుడికి నరసింహస్వామికి ఇప్పుడు మన కష్టాలు ఏంటో చెప్పండి, మన కష్టాలు ఏం చెప్పండి. ఎస్, ఒక ప్రహ్లాదుడి కోసం ఆయనలో ఆయనలో భయము, ఆయనలో శోకము, ఆయనలో అనేక ఎన్ని తీవ్ర ఇబ్బందులు పడ్డాడో హిరణ్యకశిపుడు పెద్దల విషయం కాదా, సారీ నరసింహస్వామి పెద్ద విషయం కాదా, ఉండి పడేశాడు. అలాంటి భగవంతుడు నా తోడు ఉన్నాడు, నామ జపంతో నా తోడులో ఉన్నాడు, కృష్ణ కథ వెన్నెలలో నా పక్కనే ఉన్నాడు. అలాంటి భగవంతుడు నా దగ్గర పెట్టుకున్నప్పుడు నేను ఎవరి గురించి, నేను దేని గురించి భయపడాలి, దేని గురించి నేను ఇంకా నేను ఆశించాలి, దేని గురించి నేను పరిగెత్తాలి, ఇంకా నాకు కావాల్సిన నాకు భగవంతుడు అవసరమైతే ఇస్తాడు. కాబట్టి ఎవరైతే అదిగానే మాట ఇక్కడ యశావై సూయమానాయాం, ఎవరైతే వింటారో కృష్ణుడి గురించి వినంగా వినంగా ప్రతి ప్రతి వారం ప్రతి రోజు మనం భాగవతం వినంగా 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 నా జీవితాన్ని ఈయన చేతుల్లో పెట్టడం అయినా ఇంకా కృష్ణుడి చేతుల్లో పెట్టచ్చు అని హ్యాపీగా ఉండొచ్చు. భయం చాలా తగ్గిపోతుంది మనకి. సో కాబట్టి కేవలం కృష్ణుడి గురించి వినడంతో భక్తి ఉత్పన్నమవుతుంది, శోకం మోహం భయము మాయమైపోతుంది. సో మన శోకాలు పోవాలన్నా మన భయాలు పోవాలన్నా భౌతికంగా ఆర్థికంగా ఎన్ని 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 మార్పులు చేసినా సరే ఆ భయాలు పోవు, ఆ శోకం. మనం ఎంత కృష్ణుడికి దగ్గర అవుతుంటామో, ఎంత కృష్ణుడికి మనం తెలుసుకొని మనం దగ్గర అవుతుంటామో మనలో భయాలు అంతా దూరం అవుతుంటాయి. లేకపోతే ఈ భయాలు మనం చచ్చిపోయే వాళ్ళు ఈ భయాలే ఉంటాయి, చివరి దాకా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం కృష్ణ భక్తులు చేస్తామో మన వాళ్ళని, మన మన వాళ్ళు కూడా ఎప్పుడైతే నామజపం చేస్తారో మనం భయపడని అవసరం లేదు. ఆల్రెడీ ఆయన వేడుకుంటున్నాడు, కృష్ణుడు చూసుకుంటాడు. నేను ఇక్కడ బాధపడి నేను టెన్షన్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ చేర్చారు, లేకపోతే ఇంకోటి ఎక్కడో హాస్టల్లో చేర్చారు, అది ప్రతిరోజు ఇదే ఇప్పుడు ఏం చేస్తుంటాడో, స్కూటర్లో పోతుంటే ఏమైందో, బస్సులో పోతుంటే ఏమైందో, పోనీ మనం మాట్లాడపడ్డాము భయపడ్డాము, పోనీ జరగకుండా జరిగే జరగకుండా ఉంటుందా జరగ. కానీ నేను కృష్ణుడిని అందించినట్లయితే, కృష్ణుడు వాళ్ళు కృష్ణు నామ జపం చేస్తున్నట్లయితే నాకంటే కూడా అతను లేదా వాళ్ళు ఆయన బిడ్డలు, నాకంటే ఆయనకి ఇంకా ఎక్కువ బంధం ఉంది, నాకంటే ఎక్కువ సన్నిహిత ఉంది, నాకంటే ఎక్కువ అక్కర ఉంది ఆయనకి. కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన నమ్మకంతో మనం ప్రశాంతంగా ఉంటాం. అది కృష్ణుడిని ఇవ్వకుండా మనం ఏది ఇచ్చినా సరే మనలో భయాలు పోవు, మన శోకం పోవు. కృష్ణుడు కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకటి కర్మానుసారం చచ్చిపోయాడా బెటర్ లైఫ్ వస్తుంది. ముందు కొనసాగుతున్నారా వైకుంఠం వెళ్తారు, ఎటు చూసినా సరే మనకి అంత భయము అంత శోకం మనకి ఉండదు, తగ్గిపోతుంది. సో ఆ విధంగా కృష్ణుడి గురించి వినయకుండా కృష్ణుడి గురించి వినయకుండా మనకి మన శోకం భయము తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడతో ఆయన అర్థమైపోయింది వ్యాసుడికి, ఎస్ మనం భాగవతం మాత్రమే ఎలా బయటపడాలో తెలియటువంటి సాధారణ జనాలకి భాగవతంతోనే వాళ్ళకి కృష్ణుడు వినడంతో వాళ్ళు వాళ్ళ ఈ కలియుగలో అసలైన లక్షణమైనటువంటి శోకము మోహము భయము వీళ్ళ నుంచి దూరం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు స్వర్ణకాదు ఋషులు ఇంకో ప్రశ్న వేశారు, అంటే మెయిన్ క్వశ్చన్లోనే సబ్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే సుఖదేవ గోస్వామి ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మ కదా, సుఖదేవ గోస్వామి వ్యాసుడు కుమారుడు గొప్ప పరమహంస కదా. పరమహంస అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు వాళ్ళే ఆనందంగా ఉంటుంది, సాటిస్ఫైడ్గా ఉంటుంది, అంటే వాళ్ళకి ఇంకేం కావాల్సింది ఏం లేదు, అన్నీ ఉన్నాయి వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళకి, వాళ్ళు ఇంకేది కోలుకునేది ఏం లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళే తృప్తి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మారాములాగే వాళ్ళు, ఆత్మారాము అంటే వాళ్ళకి ఎవరి నుంచి ఏమి కోరుకోరు ఏమి ఆశించరు. అలాంటి పరమహంస పరమహంస స్థాయిలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి భాగవతం చదివేంత కష్టం ఎందుకు తీసుకున్నాడు? భాగవతం ఎందుకు చదివాడు సార్? భాగవతం చదవడం అంటే కొంచెం కష్టమే కదా, ఇంచుమించు 18,000 శ్లోకాలు. కానీ ఆల్రెడీ సాటిస్ఫైడ్ కదా, తృప్తి ఉన్నవాడు పోయి మళ్ళీ పోయి ఎందుకు ఎందుకు పోయి చదవాలి భాగవతాన్ని? నాకు ఫుల్ స్వీట్ షాప్ ఉంది, మొత్తం స్వీట్ షాప్ ఉంది దగ్గర, మొత్తం అన్ని వెరైటీ స్వీట్ షాప్ ఉన్నాయి నాకు. అయినా కూడా ఇంకో స్వీట్ షాప్ వెళ్ళి ఒక స్వీట్ మాత్రం తింటున్నాడు. అంటే దాని అర్థమేంది? అందులో స్వీట్ షాప్ ఉంది కానీ ఇంకో స్వీట్ షాప్ లోకి వెళ్ళి ఒక స్వీట్ మాత్రం కొనుక్కొని తింటున్నాడు. అంటే అర్థం ఏంటి? తన స్వీట్ తన దగ్గర ఉన్న దానికంటే కూడా ఇంకొక షాప్ లో ఉండే స్వీటు తనని ఇంకా ఆకర్షిస్తూ ఉంది, ఇంకా రుచికరంగా ఉంది, ఇంకా తనని పూజ చేస్తుంది. అట్లాగే ఎందుకు భాగం చదివాడంటే, ఎవరు ఈ సుఖదేవ గోస్వామి ఎందుకు భాగం చదివాడంటే, కృష్ణ భాగం చదివాడంటే, ఆయన ఆత్మారామస్య మునయో, ఆయన ఆత్మారామేమిటి కూడా ఇత్తం భూతో గుణోహరి అని, హరి యొక్క గుణాలు ఇంకా రుచికరంగా ఉండే, ఇంకా ఆకర్షించేలాగా ఉన్నాయి. కాబట్టి తన దగ్గర ఉన్న సరిపోవట్లే, ఆత్మారాముడి దగ్గర ఉన్నటువంటి ఆనందం కంటే, తృప్తి కంటే కూడా హరి యొక్క గుణాల్లో ఇంకా అధికమైనటువంటి టేస్ట్ ఉంది ఇంకా అక్కడ. అటు హరి గుణాలు ఎవరిని ఎవరెవరిని ఆకర్షిస్తుందంటే, పూర్తిగా తృప్తి పడిన వాళ్ళు కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, సుఖదేవ గోస్వామి, హరి గుణాలకి నేనుండే నేను పడేదానికంటే కూడా, నేను అనుభవించే ఆనందం కంటే కూడా, నేను అనుభవించే తృప్తి కంటే కూడా భగవంతుడి లీలల్లో నాకు ఇంకా ఆనందం ఉంది. అంటే హరి గుణాలు ఎంత ఆకర్షిస్తాయంటే, ఫుల్లీ సాటిస్ఫైడ్ పర్సన్ కూడా ఆకర్షిస్తాయి. మనం బాగా ఫోన్ చేసాము, ఇంకొద్ది తిను అంటే మనం తింటామా అని నిండిపోయినాను. కానీ మనకు ఇష్టమైంది కానీ ఉండి అది రుచికరంగా ఉంటే బలవంతంగా మనం ఒక్కతాం లోపలికి. అట్లానే ఇక్కడ అంతే అనమాట. అసలు సుఖదేవ గోస్వామికి ఏమీ అవసరం లేదు ఇక్కడ, హీస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ హరి గుణాలు ఇంకా సాటిస్ఫైడ్, ఇంకా ఎక్కువ తృప్తినిస్తాయి. అందువల్ల ఈ వ్యక్తి కూడా ఆ నీళ్ళకి ఆకర్షితులయ్యాడు అనమాట. సాధారణంగా దేనికి ఆకర్షించినటువంటి సుఖదేవ గోస్వామి, బట్ కృష్ణుడి నీళ్ళకు మాత్రం మన దగ్గర స్వీట్ షాపే లేదు. మన దగ్గర స్వీట్ షాపే లేదు. అలాంటప్పుడు ఆయన ఎన్ని గుణాలు ఉన్నాయి మనల్ని ఆకర్షించే గుణాలు, ఆయన ఎంత మాధుర్యం ఉంది, ఎంత తీయదనం ఉంది, ఎంత తీపిదనం ఉంది, కానీ మనం ఆకర్షణ కాలేకపోతున్నాం ఆయనకి. ఎందుకని? మనకు జబ్బు చేసింది. ఏందది? జాండీస్ వచ్చింది. మనం జాండీస్ లో ఏది పెట్టుకున్నా చేయదుగా ఉంది, అది రుచికరమైనది, అది మనకి ఇంకా టేస్ట్ రాల. ఇప్పుడు ఆ టేస్ట్ మళ్ళీ తిరిగి రా, నాలుక ఆ టేస్ట్ మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి? జాండీస్ పోవాలంటే మందు వేసుకోవాలి. షుగర్ కేన్ జ్యూస్ లేదు, చెరుకు రసమే మందు అంట. ఏ చెరుకు రసం అయితే ముందు మనం తాగుతున్నా, అదే చెరుకు రసం కోసం చేదుగా ఉన్నదో, ఆ చెరుకు రసం తాగక నాలుకలో ఉన్న చేదు పోయి ఇప్పుడు అదే చెరుకు రసం తీయగా ఉంటుంది. సో ఆత్మారామస్యమునయో, సో ఆత్మారామ అయినటువంటి సుఖదేవ గోస్వామిని అట్రాక్ట్ చేసే గుణాలు ఎవరికి ఉన్నాయి? హరికి ఉన్నాయి. కానీ మందుకు అట్రాక్ట్ కాలేకపోతున్నాం, ఆయనలో లోపాలు ఉన్నాయి కదా, మనలో జబ్బు ఉంది. సో మనం కోరుకునే శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, కోరుకునే శాశ్వత ఆనందం ఏదైతే మనం మన ఏమంటారు, ఆ జన్మ కోరిక అది, నేను అనంతమైన ఆనందం పొందాలి అనేటువంటి ఆ జన్మ కోరిక ఏదైతే ఉందో, అది తీరబోయేది విష్ణుతో సంబంధంతో, ఆ హరి సంబంధంతో. ఆ హరి కూడా మనకు దొరికాడు అనుకోండి, ఇంకా మనకు కావాల్సింది ఇంకేమీ ఇక్కడ లేదు. సో ఇప్పుడు మన ప్రయత్నం అంతా మన 16 మధ్య చేయమంటుంది, మనం ఎందుకు నాలుగు నియమాలు పాటించమంటున్నాం, లేదా మనం ఎందుకు సేవ చేయమంటున్నాం, మనం ఎందుకు భగవద్గీత భాగం చదవమంటున్నాం అంటే ఆ జబ్బుని బయటికి తీయడానికి. ఆ ముందు వేసుకోంగా 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 లోపల ఎప్పుడైతే ఆ జబ్బు పోతుందో మన ఒరిజినల్ టేస్ట్, కృష్ణుడి పట్ల మనకున్నటువంటి టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మనం కొత్తగా ఏం చేయట్లేదు ఇక్కడ, మనకు ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి ఆ టేస్ట్ మనకు పోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మందులు వేసుకోవాలి, అంతే కదమ్మా, మందులు వేసుకోవాలి. మందులు వేసుకుంటే మన ఒరిజినల్ టేస్ట్లోకి, ఒరిజినల్ సంబంధంలోకి మళ్ళీ మనం వెళ్ళిపోతాము. ఇప్పుడు నేను మానవ జన్మగా నేను ఏమైతే ఇవాళ నేను రూల్స్ పాటిస్తున్నానో 16 మార్గాలు, 4 నియమాలు, సేవ మనం చేస్తున్నాను, ఇది నా నేను నేను శాశ్వతంగా కోరుకునే నా అత్యంత ఆనందం కోసం నేను ఇవి చేస్తున్నా. నేను ఇస్కాన్వాద కోసం చేయట్లేదు, నేను ఎవరో చెప్పారను, నేను ఎవరో చేసిన నేను చేయట్లేదు. నేను నేను ఆశించేటువంటి ఆ శాశ్వత ఆనందం కోసం ఇవి చేస్తున్నాను. సో నా జబ్బు నేను తొలగించుకోవడానికి నేను చేస్తున్నాను, నేను పూర్తిగా కోలుకోవాలని నేను ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళే అటాక్ట్ అయిపోయారు హరి గుణాలకి, ఆత్మారామస్యమునయం. కాబట్టి ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని భిన్నంగా 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 కృష్ణుడికి ఆకర్షితులు అవ్వాల్సిందే. ఓన్లీ థింగ్ ఏంటంటే అంత సమయం ఇవ్వగలగాలి. ఎవరు చెప్పేవాళ్ళ వినేవాళ్ళు, ఎవరు సమయం ఇవ్వాలి, వినేవాళ్ళు సమయం ఇవ్వాలి. చెప్పేవాడికి ఇదే పని, ఇంకేం పని లేదు. మనము సమయం ఉండాలి. ఓన్లీ వారం అంతా మన కోసం పనిచేస్తాం, ఒక 2 గంటలు మన కోసం ఉంటాం, వారం అంతా కుటుంబం కోసం చేస్తున్నాము, ఒక 2 గంటలు మన కోసం ఉంటాం, మనం జబ్బు తగ్గించుకోవడానికి మనం చేద్దాం. ఎంతో కాలంగా మనం కష్టపడుతున్నటువంటి ఒక విషయాన్ని తొలగించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు, ఎంత ఫీజు కట్టుంది రోజు భాగవతం కట్టడం, ఎంత ఫీజు కట్టుకుంది, మరి ఎంత ఖర్చు అవుతుంది, విషయం అర్థం కాలేదు. సో మనం వారం అంతా కష్టపడుతున్నాము, వారం అంతా కష్టపడుతున్నాము, కానీ ఆ వారం అంతా కష్టం ఎంత ఖర్చు పెడుతున్నాం, కానీ భాగవత వినడానికి ఖర్చు, కానీ జబ్బు గ్యారెంటీ నయవడం గ్యారంటీ, జబ్బు నయవడం గ్యారంటీ. అది కూడా ఎంతో ముదిరిపోయిన వ్యాధి అది, ఎవరు లోపల కూడా స్కానింగ్ బోర్డ్ చేయలేదు దాన్ని, ఆ జబ్బుని తీసేస్తుంది. మనం వచ్చి మనం చెవులు ఇవ్వాలి అంతే ఇక్కడ అంతే. సో అది భాగవతం యొక్క విలువ అనమాట. కేవలం భాగవతం భిన్నంగా 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 ఎంతో ఎన్నో జన్మలుగా పేరుకోపోయినటువంటి కామ క్రోధ మోహ మదమాచర్యాలు అది పూర్తిగా నాశనం చేసి పెట్టాలి. కాబట్టి భాగవతం యొక్క చరిత్ర అదనమాట. గొప్ప గొప్ప వాళ్ళే భాగవతానికి అటాక్ట్ అయిపోతున్నారు. మనం అటాక్ట్ కాలేకపోవడానికి మనలో ఉన్నటువంటి ఇదే కారణం. సో ఇప్పుడు భాగవతం చరిత్ర అయిపోయింది. ఇప్పుడు మనం పరిషత్ మహారాజు యొక్క జన్మ, ఆయన లక్షణాలు, ఆయన కార్యాలు ఏం చేశాడు అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, పాండవులు కౌరవులను ఓడించేశారు. ఇప్పుడు కొద్దిగా ఎందుకంటే పరిషత్ మహారాజు అంటే ఎవరి కుమారుడు, ఉత్తర కుమారుడు, ఉత్తర కుమారుడు, ఉత్తర ఉత్తర అభిమన్యుడి యొక్క కుమారుడు పరిషత్ మహారాజు. అభిమన్యుడు ఎవరి కుమారుడు, అర్జునుడు. అంటే ఇప్పుడు నేను కొంత మహాభారతంలోకి వెళ్ళాలి, ఎందుకంటే ఎలా జన్మించాడు పరిషత్ మహారాజు అని మనం తెలుసుకోవాలి కదా. ఎలా జన్మించాడంటే ఇక కొంచెం డీటూర్కి వెళ్తాం, కొద్దిగా ఇప్పటి నుంచి కొద్దిగా తృప్తిపరచాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఆల్రెడీ నిద్రపోతున్నటువంటి పాండవుల ద్రౌపది 5 మంది పుత్రులు పడుకొని నిద్రపోతుంటారు. రాత్రిపూట యుద్ధం అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది, ఇంకా రిలాక్స్ అయ్యేవాళ్ళు పడుకుంటున్నారు. అశ్వత్థామ ఏమనుకుంటాడంటే, వెళ్ళి నెక్స్ట్ పాండవులు వంచినటువంటి వాళ్ళని చంపేయాలి, ఆ విధంగా అయినా సరే నేను దుర్యోధనుడి కళ్ళలో ఆనందం చూడాలి అనుకుంటాడు. సో రాత్రి రాత్రి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్న 5 మందిని చంపేస్తాడు. నెక్స్ట్ వచ్చేస్తాడు, నేను ఈ వార్త చెప్పంగానే, నేను పాండవుల కుమారుని చంపేశాను వార్త చెప్పంగానే దుర్యోధనుడు ఎంతో ఆనందపడతాడు. పర్వాలేదు, నాకు ఈ మాత్రం నాకు ఆనందాన్ని మిగిల్చేవి, ఈ మాత్రం తృప్తి నాకు మిగిల్చేవని దుర్యోధనుడు అంటాడని ఇతను అనుకుంటాడు. కానీ అశ్వత్థామ వెళ్ళి నేను చెప్పేశాను అనగానే యాక్చువల్గా బాధపడతాడు దుర్యోధనుడు. అరే వైరం నాకు వాళ్ళని కానీ ఆ పిల్లలు ఏం చేశారు, ఆ పిల్లలు పైగా యుద్ధం కాదు, వాళ్ళు నిద్రపోతున్న సమయం, నువ్వు చంపడం అనేది ఎంత దుర్మార్గం, అసలు అసలు నీకు అసలు ఏమైనా బుద్ధి ఉంది అసలు అని చెప్పేసి అతన్ని, నువ్వేం చేయలేదు, నువ్వు ఇంకా పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి వదిలేసుకుంటాడు. కానీ మనం గమనిస్తే జనరల్గా దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కాదు, దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కాదు. అయితే తన ఇదేంటంటే తన తను కోరుకున్న ఆ రాజ్యం ఏదైతే ఉందో, తను అనుకుంటున్న రాజ్యం ఏదైతే ఉందో, దానికి ఎవడు అడ్డుగా ఉన్నారు, పాండవులు అడ్డుగా ఉన్నారు. తన గురంతా ఓన్లీ పాండవుల మీదే ఉంది. కానీ ఎప్పుడైతే మా వాళ్ళని చంపేశారు, నెక్స్ట్ తను చచ్చిపోయినా కానీ అసలు బాధ చేసింది. ఆ వంశం ఉన్నా కూడా బాగుండు కదా, మా వంశం బుద్ధిని ఉండేది కదా అంటే, మనం చూసే స్వతహాగా చూసే అంత చెడ్డోడు కాదు, బట్ ఆ సర్కమ్స్టెన్షియల్ గా ఆ పాండవ చిన్నప్పటి నుంచి ఆ ద్వేషం పెంచుకున్నాడు. ఎందుకంటే నా ఆనందానికి నా హోదాకి వీళ్ళు అడ్డొస్తారు అని. అంటే ఈ వాస్తవం చెప్పాలంటే ఆ రోజుల్లో దుర్మార్గులు కూడా ఒక నీతి ఉండేది, ఒక నిజాయితీ ఉండేది. ఎక్కడో చిన్న చిన్న వాళ్ళ కోరుకుని దొరకున్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కష్టపడి అనుకునేవాళ్ళు. కానీ మ్యాక్సిమం వాళ్ళు 80-90% రూల్స్ అండ్ రిలేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అందుకే ఇప్పుడు దుర్యోధనుడు కూడా అప్పుడు ఎంత, ఈవెన్ యుద్ధాలు కూడా అంతేనమాట, 6 గంటలు యుద్ధం అయిపోయింది అనుకోండి, అందరు ఫ్రెండ్స్ లా కూర్చొని మళ్ళీ తాగి ఆడుకుంటూ వాళ్ళు మాట చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ మసలు మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసేవాడు. అట్లా ఉండేది, అంటే వార్ కోడ్స్ అని అలా ఉండేది అనమాట. సాయంత్రం పడింది అందరు కలుసుకొని మళ్ళీ ఉండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ యుద్ధం. ఇప్పుడులాగా చిన్నదానికే శాశ్వత శత్రువు లాగా ఎంతైనా సరే చంపేసేయాలి, ఫైనల్ గా యుద్ధం చేయాలి, అలా ఉండేది కాదు. పూర్తిగా ఆ యుద్ధ నియమాలు పాటించేవాళ్ళం. ఇక్కడ కూడా అంతే, దుర్యోధనుడు ఎందుకు అనవసరంగా వాళ్ళు చంపాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు ఆల్రెడీ యుద్ధం అయిపోయింది, ఓడిపోయినాము, ఐ మీన్ యాక్సెప్ట్ చేయాల్సిందే, వాళ్ళు చంపాల్సిన అవసరం ఏంటండి. అంటే దుర్యోధనుడు క్యాటర్ చేసుకోవడానికి మనకు ఒక చిన్న అవకాశం దొరికింది ఇక్కడ. ఆ తర్వాత 5 మంది చచ్చిపోయారు కదా అక్కడ. ఇప్పుడు పాండవులు ద్రౌపది అంతా చూసారు, చూడగా తీవ్ర దుఃఖానికి దిగ్భ్రాంతి వాళ్ళు లోనవుతారు. యుద్ధం లేదు, యుద్ధం జరగలేదు, వాళ్ళ ప్రశాంతం పడుకో ఉన్నారు, ఇంత దుర్మార్గం ఎవడు వచ్చి చంపాడు నేను, ఇక్కడ ఎవరు చంపారు ఇట్లాగా ఇంత దుర్మార్గం. వాళ్ళ జన్మలో ఒక బిడ్డను పోగొట్టుకుంటేనే మన హృదయం తప్పించిపోద్ది. అలాంటిది ఒకేసారి 5 మెంబర్స్ 5 మంది చంపేస్తారు. ఇంకా ద్రౌపది అయితే ఆవేదనతో ప్రీతి వైపు ఉక్రోషము కోపంతో ఏడుపు ఒకవైపు ఈ విధంగా ఉంటుందన్నమాట. అది చూసినటువంటి అర్జునుడు శపథం చేస్తాడు, అంటే ఆమె సాటిస్ఫై ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి కదా, ఇంకా ఎన్ని సముదాయించినా ఆమె సాటిస్ఫై కాదు. ఏం శపథం చేస్తాడంటే అశ్వత్థామ తలని తీసుకుని వస్తాను, ఆ తల మీద నువ్వు నిలుచుకొని నువ్వు స్నానం చేయి అని చెప్పి శపథం చేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సో వెళ్ళిన తర్వాత అర్జునుడు కృష్ణుడితో పాటు రథం తీసుకోండి పదం పద అశ్వత్థామ అశ్వత్థామ చేశాడని తెలుసు. సో ఎక్కడున్నాడు అశ్వత్థామ ఎక్కడున్నాడు పదం పద వెంటాడతారు వెంటాడతారు. అయితే ఆ వెంటాడే క్రమంలో అతను భయపడిపోయేసి ఒక బ్రహ్మాస్త్రం వదులుతాడు. అర్జునుడు ఏందబ్బాయి చూసినా సరే విపరీతమైన వేడి వస్తుంది, విపరీతమైన వెలుగు వస్తుంది, ఏం జరిగింది ఇక్కడ అంతా, ఎందుకు సడన్ గా వాతావరణం ఇట్లా మారిపోయింది అని అతను ఒక విధంగా ఆశ్చర్యానికి గురవుతుంటాడు. వాతావరణం పూర్తిగా మారిపోయింది, వేడి పెరగతా ఉంది, వెలుగు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఏం జరిగిందో తెలియదు. అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, ఇంకేమంటే ఇది ఈ అశ్వత్థామ మనం వెంటాడుతున్నాం అనేటువంటి భయంతో ఏం చేయాలో తెలియక ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. సో బ్రహ్మాస్త్రం అంటే కేవలం ఒకరిని మట్టు పెట్టదు, బ్రహ్మాండాన్ని మొత్తాన్ని సర్వ చేసే శక్తి దానికి ఉంది, అంటే అంత శక్తి అనమాట బ్రహ్మాండానికి. అయితే కృష్ణుడు ఇక్కడ ఆ అస్త్రాన్ని ఎలా ఇప్పుడు కంట్రోల్ చేయాలి, అశ్వత్థామ వదిలేశాడు కానీ అశ్వత్థామకి ఎలా తీయాలో తెలియదు, అశ్వత్థామకి వదలడం మాత్రమే తెలుసు బ్రహ్మాస్త్రం, దాన్ని ఎట్లా బడితే దాన్ని ఎట్లా రిట్రాక్ట్ చేయాలో తెలియదు, ఎట్లా వెనక్కి తీసుకురావాలో తెలియదు. అప్పుడు అర్జునుడికి చెప్పి నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపరేట్ చేయాలంటే నువ్వు ఇంకో బ్రహ్మాస్త్రాన్ని వదలాలి, నువ్వు వదిలేసిన తర్వాత రెండు బ్రహ్మాస్త్రాలు అడుగుతున్న తర్వాత నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నువ్వు తీసుకొచ్చేసి అంటే రెండు బ్రహ్మాస్త్రాలు వెనకాల తీసుకొచ్చేసి అని చెప్పి ఆదేశం ఇస్తాడు. అప్పుడు అర్జునుడు వదలడం, బ్రహ్మాస్త్రం వదలడం, ఆ రెండు బ్రహ్మాస్త్రాలని లాగేసుకుంటాడు. అయితే గమనించామంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే భాగవతం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 చాప్టర్స్ అయిపోయినాయి, అది 7 చాప్టర్స్ అయిపోయినాయి. అయితే కృష్ణుడి ఎంట్రీ ఇక్కడ ఉంటుంది అనమాట భాగవతం, కృష్ణుడి ఎంట్రీ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ నుంచి కృష్ణుడి యొక్క గొప్పతనం ఒక గొప్ప గుణం అని తెలుస్తుంది ఇక్కడ నుంచి, ఏంటంటే కృష్ణుడు భక్తవత్సలుడు అని తెలుసు. కృష్ణుడు ఏ విధంగా ఉత్తరాన్ని పశ్చిమ మహారాణిని కాపాడాడు, ఏ విధంగా కుంతి మహారాణిని జీవితాంతం కాపాడాడు, భీష్ముణ్ణి ఏ విధంగా చనిపోయే సైమలలో దర్శనమిచ్చి ఆయనకు వైకుంఠ ప్రాప్తి ఇచ్చాడు, ఆ తర్వాత ఆ హస్తినాపూర్ వాసుల్ని ఏ విధంగా వాళ్ళని సముదాయించి వాళ్ళని వదిలి ద్వారకా వాసుల్ని ఏ విధంగా అతను వాళ్ళని తృప్తిపరిచాడో, ఈ అన్నిట్లో కూడా గొప్ప గుణం కృష్ణుడి యొక్క భక్తవత్సుడు. అంటే భక్తవత్సుడు అంటే అర్థం ఏంటి, భక్తుల ఆర్డర్స్ కి భక్తులు వేసే ఆర్డర్లకి ఆయన పాటిస్తాడు. జనరల్ ఇప్పుడు మనం చూసింది దేవుడు ఆర్డర్ చేస్తే భక్తులు పాటిస్తారు, బట్ ఇక్కడి నుంచి మనం కానీ గమనిస్తే భక్తులు ఆర్డర్ చేస్తే భక్తులు పాటిస్తారు, భగవంతుడు పాటిస్తాడు. కృష్ణ యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే భక్తులు కానీ ఆదేశిస్తే ఆయన పాటించడానికి ఆయన ఎటువంటి ఆయన పొజిషన్ కానీ ఆయన హోదా కానీ ఏది చూసుకోడు, ఆయన నా భక్తులు అడిగాడు నేను వెళ్ళిపోవాలంటే. సో ఆ విధంగా 7వ అధ్యాయంలో పాండవులను కాపాడడం చూశాడా, అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను కాపాడాడా, 8వ కుంతి మహారాణి చూస్తాడు, 9వ భీష్ముని చూసుకుంటాడు, 10వ హస్తినాపూర్ వాసుల యొక్క ప్రేమకి ఆయన ఎట్లా ప్రతిస్పందిస్తాడు, అలాగే 11వ ద్వారకా వాసులు రిసీవ్ చేసుకోవడంలో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తాడు వాళ్ళ భక్తులుగా అని మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు వరుసగా కృష్ణుడి యొక్క భక్తవత్సుడి యొక్క గుణం వాస్తవం చెప్పాలంటే కృష్ణుడి యొక్క అనేక గుణాల్లో ఆయన గొప్ప యోధుడు, ఐశ్వర్యవంతుడు, వైరాగ్యం, వైరాగ్యంలో ఆయనకంటే మించిన వాళ్ళు, బలవంతులు ఆయన ఇన్ని అనేక గుణాలు ఇవి. కాబట్టి వీర ఎన్ని గుణాల్లో కంటే కూడా భక్తవచ్చుడు తన గుణము ఎన్ని గుణాన్ని డామినేట్ చేస్తుంది. అంటే ఆయన ఐశ్వర్యంలో ఉండడం పెద్ద విషయం కాదు, ఆయనకు బలం ఉండడం పెద్ద విషయం కాదు, ఆయన జ్ఞానవంతుడు పెద్ద విషయం కాదు, కానీ తన భక్తులు ఆ గుణం ఏం తెలుసా, అది అత్యంత గొప్ప గుణం అన్ని గుణాల కంటే. అంటే కృష్ణ వీటిని కేర్ చేయడన్నమాట. ఒక భక్తుడు కానీ పిలిస్తే, ఒక భక్తుడు కానీ ఆరాధిస్తే కృష్ణుడు తన స్థానాన్ని మర్చిపోతాడు, తన శక్తిని మర్చిపోతాడు, అన్ని మర్చిపోతాడు, ఫైనల్ పరిగెత్తుకుంటే ఎక్కడికి వస్తాడు, భక్తుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఆ భక్తుడు పేదవాడా, అయినవాడా, తానువాడా, అవన్నీ ఏమి చూసుకోడు. కాబట్టి కృష్ణుడి యొక్క భక్తుడు భక్తుడు గుణం మనం చూడొచ్చు ఇంకా రాబోయే 4-5 అధ్యాయంలో. సారీ, ఇప్పుడు అర్జునుడు వదిలాడు, బ్రహ్మాస్త్రం వదిలాడు, ఉపసంహరించుకున్నాడు, 2 బ్రహ్మాస్త్రం ఉపసంహరించుకున్నాడు, తర్వాత పరిగెత్తుకుంటా వెళ్ళి అశ్వత్థామని పట్టుకుంటారు. సో పట్టుకున్న తర్వాత కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఆల్రెడీ చెప్పదని చేసావు కదా ఎవరికి, ద్రౌపదికి, సో పోయి నువ్వు ఇప్పుడు నువ్వు మాత్రమే చంపేసే. అయితే ఆ చంపేటప్పుడు వచ్చేసరికి అర్జునుడు కొద్దిగా ఆలోచిస్తాడు, అన్న లేదులే తీసుకొని వెళ్దాము ద్రౌపది దగ్గరికి, ద్రౌపది యొక్క కంటి ముందర ఆమె నేను ఓదార్చాలంటే, కొద్దిగా నేను సముదాయించాలంటే నేను ఎక్కడ తీసుకెళ్ళాను, ద్రౌపది తీసుకొని వెళ్ళి ద్రౌపది కళ్ళ ముందు మనం చంపితే ఇంకా ఆమెలో ఆ కోపాన్ని నేను కొంచెం తగ్గించిన వాడిని అవుతాను. కృష్ణుడు ప్రేరేపిస్తాడు, చంపు చంపు, నువ్వు చంపేసేయడు, చంపేసి చూసుకోండి, లేదు లేదు అడిగిపోవాల్సిందే అంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు చంపాలి, ఎందుకంటే అతను నిజమైన బ్రాహ్మణుడు కాదు. యాక్చువల్లీ బ్రాహ్మణ పుత్రుడు అతను, కానీ యాక్చువల్లీ బ్రాహ్మణుడు కాదు. అతను దాని ఏమంటే బ్రహ్మ బంధువు అంటారు. అతను పుట్టేదేమో బ్రాహ్మణ కులంలో, కానీ ఏ అలవాట్లు బ్రాహ్మణ అలవాట్లు లేవు, బ్రాహ్మణ కులాలు లేవు. అలాంటి వాళ్ళని ఏమంటారు, బ్రహ్మ బంధువు అంటారు. రెండోది అతను బ్రాహ్మణుగా వ్యవహరించలేదు, రెండు అతను యుద్ధ నియమాలు పాటించలేదు. అతను బ్రాహ్మణుడే కానప్పుడు, యుద్ధ నియమాలు పాటించినప్పుడు మనకి పూర్తి అధికారం ఉంది, ఇప్పటికిప్పుడే మనం అతన్ని చంపేయవచ్చు అని చెప్తాడు అనమాట. అందువల్ల ప్రేరేపిస్తాడు. కానీ అర్జునుడికి ఇష్టం లేక ద్రౌపది దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ విచిత్రంగా ద్రౌపది అశ్వత్థామ చూడంగానే ఆమెకు బాధేస్తుంది, ఆమెలో దయాగుణం బయటకు వస్తుంది, ఆమెలో కరుణ బయటకు వస్తుంది. ఎందుకని, ఇప్పుడు దాకా కోపంతో ఉండిపోయింది, ఆయన ముందు చచ్చిపోయారని ఆవేదనంతో ఉండిపోయి ఎట్లయినా సరే ఇలాగ క్షత్రియులు ఎట్లా ఉంటారు, క్షత్రియులు బాగా లాగే ఉంటారు, అది మరి రక్తం చూసేదాకా కాము ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని అర్జునుడు ఏం చేసి ఆయన దగ్గర తీసుకున్నాడు. మరి కానీ ద్రౌపది ఏం చేస్తుంది, వద్దు వదిలేసే అంటాడు. ఎందుకు వదిలేయాలి, గురుపుత్రుడు నువ్వు, ద్రోణాచార్యుడు ఏదైతే నిన్ను తన కుమారుడుగా చూసుకున్నాడు ద్రోణాచార్యుడు, నీకు ఇవ్వన నీకు అనేక అస్త్రాలు ఇచ్చాడు, నీకు నేర్పించాడు, నీ కొడుకు సొంత కొడుకుగా చూస్తున్నాడు, సొంత గురుపుత్రుడు అతను, వదిలేయడం బెటర్. రెండు, ద్రోణాచార్యుల భార్య కృపి ఇప్పుడు ఆల్రెడీ భర్తకు చచ్చిపోయి ఆమె ఉంది, భర్తకు దూరం అయింది. ఇప్పుడు కొడుకు కూడా దూరం అయితే ఆమె పరిస్థితి ఏంటి, నేను కూడా పోగొట్టుకున్నా, 5 మంది పోగొట్టుకున్నాను, బట్ నాకు ఇంకా నా భర్తలు ఉండరు, కాబట్టి నేను ఇది నాకు దిగమించి కూడా నాకు కష్టమైనప్పటికి కూడా, ఇది ఇబ్బంది అయినప్పటికి కూడా కానీ ఇంకా ఒక సపోర్ట్ నాకు ఉంది. కానీ ఆమె అశ్వత్థ ద్రోణాచార్యుల్ని అశ్వత్థామలో చూసుకుంటున్నాను, చూసుకుంటున్నావి తండ్రిని కొడుకు రూపంలో చూసుకుంటాం, భర్తని కొడుకు రూపంలో చూసుకుంటుంది. కాబట్టి ఆమెకి ఈ శోకం ఇస్తే పాప ఆమె ఎంత తట్టుకోగలుగుతుంది, ఆమె ఎంత జీవిస్తుంది, ఆ పరిస్థితి ఏంది ఇంకా జీవితాంతం. రెండోది, బ్రాహ్మణ్ణి మనం ఇబ్బంది పెడితే, బ్రాహ్మణ్ణి కష్టపెడితే మళ్ళీ మనం ఆ అపరాధాన్ని మనం వేయాల్సి వస్తుంది, అవసరంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వదిలేసేదే ఎందుకు నేను బాధపడి మళ్ళీ ఆమె బాధపడి, ఆల్రెడీ నాకు తెలుసు బిడ్డలు పోతే ఆ బాధ తెలుసు. ఉన్న ఒక బిడ్డ ఆల్రెడీ భర్త పోయి ఇంకో బిడ్డ పోయాడు కాబట్టి వదిలేసేయండి అని చెప్పేసి అంటున్నాను. అది ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అచ్చుడు చెప్పదని చేశాడు ఏమని తలదీస్తున్నాడు. ద్రౌపదేమో వదిలేయమంటుంది. క్షత్రియుడు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. కానీ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ మాట గురయ్యారో వారు కోరుకుంటారు వదిలేయమని. కృష్ణుడు మళ్ళీ అయిందిలే నీకు ఇప్పుడు జీవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు చంపుతావా వదిలేస్తావా? మరి చంపేస్తే మరి నువ్వు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు నువ్వు వాళ్ళ మాట నువ్వు విలువైనట్టు, నువ్వు చంపకపోతే నువ్వు చేసిన చంపదానికి ఒక పక్క భీముడేమో ఏం ఉద్దేశించింది చంపేసింది అసలు వాడు బ్రాహ్మణైనా వాడు అసలు క్రూరత్వంలో ఉంటే చంపేసేయండి అని అంటాడు. కానీ ధర్మరాజు నకులుడు సహదేవుడు వచ్చేసి ఉద్దద్దులే ద్రౌపది చెప్పింది కరెక్టే మనకెందుకు వచ్చింది అని చెప్పి అంటారు. సో కృష్ణుడు భీముడు ఒకవైపు మిగతా ముగ్గురు ఒకవైపు ఉన్నారు. సో ఫైనల్ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అర్జునుడు ఏం చేయాలి ఏం చేస్తాడు? ఆయన తలలో మణి ఉంటుంది అనమాట. సో ఆ మణిని తీసేసి వదిలేస్తాడు. అంటే ఒక క్షత్రియ పాత్ర పోషించే ఒక విలువైన ఏదైనా మనం తీసేసామంటే అది చచ్చిపోయినంత సమానం. అంటే సేమ్ టైం సో ఒక విధంగా తల తీసేసినట్టు మణి తీసేయడం వల్ల తల తీసినట్టు అయింది, ఇంకో విధంగా ద్రౌపది యొక్క కోరిక మన్నించినట్టు అయింది. సో ఆ విధంగా అశ్వత్థామ తల మీద ఉన్నటువంటి మణిని తొలగించి వదిలేస్తాడు అన్న. కాబట్టి ఆ విధంగా అర్జునుడు ఇద్దరిని సాటిస్ఫై చేస్తాడు. సో తర్వాత యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ మిగతా పాండవులు అందరూ కూడా వెళ్ళి ఆ 5 మంది కుమారులని యుద్ధంలో చనిపోయిన మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి అంతిమ సంస్కారాలు జరిపించిన తర్వాత అక్కడ అందరూ బాధలో ఉంటారు. ఇంత 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 రక్తపాతమా, 1,000 మంది 2,000,000 మంది చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, ఆయన బంధువులు పోయినారు అని అందరూ బాధపడుతున్నప్పుడు అక్కడ కృష్ణుడు కొద్దిగా అందరినీ బాధలో మిగిలిన వాళ్ళు అందరినీ కూర్చొని పెట్టి సిద్ధాంతం బోధిస్తారు. ఇది శాశ్వతం కాదు, ఇది ఇది అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళు కొద్దిగా వాళ్ళని సముదాయిస్తాడు. తర్వాత ఓకే కృష్ణుడు వచ్చినటువంటి పర్పస్ అయిపోయింది, ఇంకేం చేయాలి ఇప్పుడు? వాళ్ళకి అప్పచెప్పేసి ఈయన ద్వారకాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, ద్వారకాని వదిలి హస్తినాపూర్కి వచ్చి మహాభారత యుద్ధాన్ని కొనసాగించి ఆ తర్వాత వాళ్ళకి అలాగే పాండవుల్ని జయింపజేసి వాళ్ళకి రాజ్యం అప్పచెప్పేసి అంతిమ సంస్కారాలు కూడా చేసుకొని ఇంకా బయలుదేరాలి. ఎందుకంటే ద్వారకా వాసులు కాసుకోకుండా ఇంద్రనారాయణ ఎప్పుడో పోయాడు ఇంకా రాలేదు, ఎప్పటికి మాకు మాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది మాకు అవకాశం, వాళ్ళు చూస్తా ఉన్నారు అన్నారు. సో అప్పుడు అందరికీ రే కృష్ణుడు వెళ్ళిపోతాడు హస్తినాపూర్ నుంచి, ఇంతకాలం మాతో పాటే మమేకమై మాతో పాటే ఉంది, మన ఆదేశాలు ఆయన తీసుకుంటూ మనతో ఒక ఫ్రెండ్గా ఉన్నాడు, ఒక బంధువుగా ఉన్నాడు, ఒక తండ్రిగా వ్యవహరించాడు, ఒక భర్తగా ఒక సేవకుడుగా ఇన్ని పాత్రలు పోషించాడు కృష్ణుడు. ఎవరు తగినట్టుగా ఎవరు దేవాదేవుడు ఏ భక్తుడికి ఎలా ప్రతిస్పందించాలో అట్లా ప్రతిస్పందిస్తున్నాడు. అల్టిమేట్గా విడిపోతున్నావు కృష్ణుడి నుంచి, విడిపోతున్నావు అనే భావన వాళ్ళు తీవ్రంగా వాళ్ళకి కలిసి వేసింది. వాళ్ళు ఇది ఎందుకు చచ్చిపోయారు అని పక్కన పెడితే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అనే అది ఇంకా తీవ్రమైన బాధ వేస్తుంది. కృష్ణుడు ఇంకా బయలుదేరే సమయం వచ్చింది. ఎప్పుడైతే బయలుదేరే సమయం వచ్చిందో అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటా వస్తుంది. అయ్యా ఏదో ఒక అస్త్రం అగ్నితో కూరుకున్న ఒక అస్త్రం నా గర్భం వైపు వస్తూ ఉంది అని గ్రహించి ఎంతో ఆందోళనతో పరిగెత్తుకుంటా ఇక్కడికి వెళ్తుంది. కృష్ణుడిగా బయలుదేరుతున్నాడు, ద్వారకాకి బయలుదేరుతున్నాడు. అక్కడికి వచ్చి మొరపెట్టుకుంటుంది. ఏముందంటే ఫైనల్గా ఉండే ఫైనల్ ఆ వారసుడు ఇంకా ఎవరు వచ్చినా, ఎందుకంటే 5 మంది చంపేశారు ఆల్రెడీ. మిగతా ద్రౌపదితో వచ్చిన కుమారులు ఎవరైతే ఉన్నారో 5 మంది పాండవులకు 5 మంది. ఇప్పుడు యాక్చువల్గా ఉండే ఫైనల్ వారసుడు ఎవరున్నారు? ఉత్తర గర్భంలో ఉన్న పరిషత్ మహారాజ్. సో అర్థమైపోయింది, ఓహో ఈ అశ్వత్థామ వదిలేసినా కూడా బుద్ధి రాలేదు ఇతను, ఆ మళ్ళీ బ్రహ్మాస్వాన్ని వదిలేడు ఎవరి కోసం? ఉత్తరాన్ని చంపడం కాదు, ఉత్తరం చంపడం కోసం కాదు, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఉన్నటువంటి శిశువు కోసం వదిలేడు. బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే, బ్రహ్మాండాన్ని నాశనం చేసేటువంటి శక్తి దానికి ఉన్నా సరే ఎవరి మీద ఉపయోగిస్తామో వాళ్ళనే పోయి పట్టుకుంటారు, వాళ్ళనే పోయి కొడుతుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తర గర్భంలో వదిలాడు, గర్భానికి వదిలాడు, ఆ బ్రహ్మాస్త్రం ఉత్తరం ఏం చేయదు? మళ్ళీ ఉత్తరంలో ఉన్న గర్భంలో ఉన్న శిశువుని డ్యామేజ్ చేస్తుంది. అంటే అంత సూక్ష్మంగా పనిచేస్తాయన్నమాట, అంత సూక్ష్మంగా వెళ్ళి గర్భాన్ని మాత్రమే చేస్తాయి మళ్ళీ ఇప్పుడు. కానీ ఇవాళ ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి బాంబులు అసలైన వాళ్ళకంటే అమాయకులు ఎక్కువ చంపేస్తుంది అంతే కదా. మనం మన శత్రువు ఏడున్నాడు, ఒక బాంబు వేసేద్దాంలే అందరూ పోతే పోయినాడు, దాని మన శత్రువు కూడా పోయినాడు కదా. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేసి ఎలాగుండేదంటే ఆ స్పెసిఫిక్ టార్గెట్ కోసం చేసేవాడు. అంటే అంత సూక్ష్మంగా, అంటే అంత టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ అన్నప్పుడు బ్రహ్మాండాన్ని నాశనం చేసేది, కానీ ఎవరి మీద వదిలితే వాళ్ళనే పట్టుకుంటుంది. ఈవెన్ తల్లి కూడా ఏం చేయదు మళ్ళీ, అంటే అది ఎంత స్పెసిఫిక్గా ఉందో, ఎంత కరెక్ట్గా ఉందో చూడండి, ఫోకస్డ్గా ఉంది. అంటే పాహి పాహి మహాయోగిన్, 1వ స్కంద 8వ అధ్యాయం 9వ శ్లోకం, పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం త్వద భయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. సో ఆమె ఓ మహాయోగి, కృష్ణుని మహాయోగి. సో దేవదేవ జగత్పతే, జగత్తంతటికి నువ్వు పతివి. నా అన్యం త్వద భయం పశ్యే, నా అన్యం ఇంకెవరు లేరు నన్ను ఈ మృత్యు నుంచి కాపాడేవాళ్ళు, నా శిశువుని మృత్యు నుంచి కాపాడేవాళ్ళు ఇంకెవరు లేరు, నువ్వు తప్ప నా అన్యం ఎవరు లేరు అని చెప్పి ఆమె ఆవేదంతో పరిగెత్తుకుంటా వచ్చి ఆయన పట్టుకుంటున్నారు అనమాట, ఆయన కాలు మీద పడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణుడికి అర్థమైపోయింది, ఓహో అశ్వత్థామ ఎక్కుపెట్టాడు, గర్భానికి ఎక్కుపెట్టాడు అని. అయితే ఇక్కడ అశ్వత్థామ ఎంత క్రూరుడు అంటే, ఉదాహరణ తీసుకుందాం అనుకోండి, కంసుడు, కంసుడు మనం క్రూరుడు అంటాం మనం కంసుడిని, కానీ కంసుడు ఎప్పుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు చంపాలనుకోవాల, దేవకి గర్భంలో ఉన్నప్పుడు శిశువుని చంపాలనుకోవాల, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంపాలనుకుంటాడు. అలాగే దేవతలు ఉన్నారు, ప్రహ్లాదుని గర్భంలో చంపాలనుకోవాల దేవతలు, హిరణ్యకశిపుడి భార్య కయాదు, కయాదు గర్భంలో ఉన్నప్పుడు చంపాలనుకోవాల హిరణ్య ప్రహ్లాదుని, అవి జన్మించిన తర్వాత చంపాలనుకుంటారు. కానీ అశ్వత్థామ ఏమనుకుంటున్నాడు, గర్భం రాకముందరే, గర్భం దాల్చక ముందరే చంపాలనుకుంటుంది. ఎంత క్రూరమైన స్వభావం, కానీ పుట్టిందేమో బ్రాహ్మణ కులం. ఇప్పుడు క్రూరత్వం చూసుకుంటే అదే కాబట్టి, ఇక్కడ పుట్టిన కంటే కూడా గుణాలు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చెప్పి ఎట్లా కాపాడాలి కృష్ణుడు, ఏం చేయాలి కృష్ణుడు ఇప్పుడు, అది వచ్చేస్తుంది గర్భంలోకి ఎంటర్ అవుతా ఉంది. కృష్ణుడు బయట ఉన్నాడు, గర్భంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు గర్భంలో ఎవరున్నారు మరి, బయట కనిపించే కృష్ణుడు ఎవరు, గర్భంలో మళ్ళీ ఎట్లా ఎంటర్ అయ్యాడు అంటే పరమాత్మ రూపంలో ఎంటర్ అయ్యాడు. ఆల్రెడీ పరమాత్మ రెడీగా ఉన్నాడు, ఎప్పుడు మనలో ఉన్నాడు. సో కృష్ణుడు బయట ఉన్నాడు, బట్ పరమాత్మని ఒక విధంగా చెప్పాలంటే పరమాత్మ ఆ రోల్ని అక్కడ యాక్టివేట్ చేశాడు. అంటే బయట ఉన్నది ఆయనే, లోపల ఉండేది ఆయనే, ఇప్పుడు ఆ పరమాత్మని ఆ శక్తిని చూపించాడు, ఆ శక్తిని కనబరిచాడు ఇక్కడ. సో పరమాత్ముడు ఏ రూపం, ఎంత ఎంత ఆకారం, ఎంత పరమాత్ముడిది అంగుళం సైజు ఆకారం, మెరుసు ఉన్నాడు, తేజస్సులో ఉన్నాడు ఫుల్గా పరమాత్ముడు. మొత్తానికి ఆ అస్త్రం వచ్చి మొత్తం వేడిని పెంచేస్తే అక్కడ, బట్ కృష్ణుడు పరమాత్ముడుగా ఉండి ఆ వేడిని మొత్తాన్ని తీసుకున్నాడు, పరిషత్ మహారాజుని కాపాడు. అందుకని ఇప్పుడు మనం చూస్తే మన ఇద్దరు గురువులు ఉంటారు మనకి, ఒకటి మనకి దీక్ష ఇచ్చిన గురువు ఉంటాడు, ఆయన బయట మనకి ఒక రకంగా చెప్తాడు, బట్ లోపల మన అసలైన భావం ఏంటి, మన యాక్చువల్గా మనం లోతుల్లో మనం కోరుకునేది ఏంటి అని ఇంకో గురువు తెలుసు అనమాట. ఇక్కడ ఆయన చైత్య గురువు అంటారు. చైత్య గురువు అంటే ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడు చైత్య గురువు ఇక్కడ లోపల. ఆ భగవంతుడు ఏదైతే గోలోకంలో ఉన్న ఆ భగవంతుడే నా హృదయంలో పరమాత్ముడు కూడా ఉండేది ఎవరు? ఆయనే. సో ఒక్కోసారి ఎవరికైనా గురువు కనబడలేదో, గురువు దొరకరో, గురువుని ఎట్లా పట్టుకోవాలి, నాకంత జ్ఞానం లేదు కదా, నాకంత ఏ లక్షణం ఉంటుంది నేను తెలుసుకోలేకపోతున్నాను కదా, నేను ఎక్కడో అడవిలో ఉంటేనే, నేను ఎక్కడో దూరంగా ఉంటేనే, నాకు ఏ సాంగత్యం లేదే, నాకు చెప్పే గురువులు లేరు, ఎవరు లేరు, కానీ నేను కృష్ణుని తెలుసుకోవాలి, కృష్ణుని నేను దరి చేరాలి అని ఆ సిన్సియర్ డిజైర్ ఏదైతే ఉందో, ఆ సిన్సియర్ కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికని దృష్టిలోకి తీసుకొని పరమాత్ముడు ఆ జీవుడిని ఆ గురువు దగ్గర తీసుకెళ్తాడు, లేదా ఆ గురువుని ఆ జీవుడి దగ్గర తీసుకొని వస్తాడు. సో మన గురువుని ఎట్లా ఎంచుకోవాలి, ఎవరు ఆ గురువు, ఎక్కడ నేను సరెండర్ అవ్వాలి నా గురువు దగ్గర ఏంటి అంటే, లోపల చేతి గురువు మనకి సపోర్ట్ చేస్తాడు అనమాట. మన మన కళని ఫుల్ఫిల్ చేస్తాడు, మన ఆశయాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు చైత్య గురువుగా ఉంది. సో పరమాత్ముడు ఎట్లా అంటే, మనం ఎలా కోరుకుంటే దానికి అలా దానికి ప్రతిస్పందిస్తాడంటే, మనం ఏది తీవ్రం, ఇప్పుడు నేను దొంగతనం చేయాలి చైత్య గురువు లోపం, దొంగతనం చేయాలంటే ఇదిగోండి ఇదిగో నీ ఐడియాలు ఇవి, దొంగ చేయని కోరిక ఎవరిది? నాది. ఐడియాలు ఇచ్చింది మాత్రం పరమాత్ముడు, కోరిక మాత్రం మంది. మోసం చేయాలి ఒకరిని, ఎట్లా మోసం చేయాలి, ఏం మాటలు మాట్లాడాలి, ఎలా కవ్వించాలి చేయాలి, ఆ తెలివితేటలన్నీ ఎప్పటి నుంచి వస్తాయి? పరమాత్మ చేడు ఆ తెలివితేటలు, ఎందుకంటే మనం కోరుకున్నాం కాబట్టి. నేను 16 మాలు జపం చేయాలి, ఎట్లనే ఎట చేయాలి, దొంగతనంగానే ఎట చేయాలి, నాకు పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ నాకు లేదు, ఒక దారి ఉంటుంది, ఆ తెలివితేటలు ఇచ్చేది పరమాత్ముడు. నేను జపం చేయాలన్నా మోసం చేయాలన్నా కోరిక ఎవరిది? అది జీవుడి యొక్క కోరిక, బట్ దానికి కావాల్సిన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ ఆ ఫెసిలిటీ ఇచ్చేది పరమాత్మ, కాబట్టి దాని ఫలితం నేను తీసుకోవాలి, ఎందుకంటే కోరిక ఎవరిది? సో పరమాత్ముడు కోరికను తీసుకోవాలంటే పరమాత్మ ప్రేరేపించాడు అసలు. సో ఎందుకంటే జీవుడికి ఆ స్వతంత్రత ఇస్తాడు భగవంతుడు, మనం ఏ కోరికైనా కోరుకోవచ్చు, దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామాగ్రి, కావాల్సిన శక్తి, కావాల్సిన తెలివితేటలు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పరమాత్మ. అందువల్ల మన కర్మకు మనమే బాధ్యులు, మన కర్మకి భగవంతుడు బాధ్యుడు కాదు. సో నేను ఇటు పోవాలనా ఇటు పోవాలని, ఒక చిన్న పిల్లవాడు దొంగలాగా తయారాలా దొరలాగా తయారవ్వలేదు మనం వేసే బీజాలను బట్టి. మన మంచి బీజం వేసాడు అనుకోండి, తన కోరిక కూడా దొరవ్వాలనుకుంటాడు, దొరవేదానికి ఈ చైత్య గురువు పరమాత్ముడు ఆ ఫెసిలిటీస్ ఇస్తాడు. నేను దొంగ అవ్వాలనుకుంటాడు, మనం వేసిన బీజాలు దొంగ అవ్వాలనుకుంటాడు, కాబట్టి దానికి వేసిన దానికి ఇవ్వాల్సిన ప్లాన్లు ఎక్కువ వస్తాయి, పరమాత్ముడే ఇస్తాడు. కాబట్టి ఎటు చూసినా సరే దట్ ఈస్ వై, అందుకే అంటారు జీవుడే తన యొక్క గమ్యాన్ని నిర్ణయించుకుంటాడు, తన డెస్టినేషన్ తనే నిర్ణయించుకుంటాడు. ఇటు పోవాలనుకుంటే ఇది మా ఇది ఏర్పడుతుంది, ఇటు పోవాలనుకుంటే ఇది ఏర్పడుతుంది, అంటే కోరుకునేది మాత్రం జీవుడు, పరమాత్మ కేవలం ఫెసిలిటేట్ చేస్తాడు. నేను చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్, గవర్నమెంట్ దగ్గర వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రిమినల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన పౌరులు ఎవరైతే ఉంటారో నేను గవర్నమెంట్ కి నేను అనుకూలంగా ఉన్నంత కాలం నాకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చి నాకు అన్ని నాకు స్కీమ్స్ నాకు పెన్షన్లు గిన్షన్లు నాకు కావాల్సిన రాయితీలు అన్ని ఇస్తుంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అదే ఇప్పుడు నేను గవర్నమెంట్కి అగేన్స్ట్ గా వెళ్ళాను అనుకోండి, నన్ను లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తుంది. కానీ గవర్నమెంట్ చెప్పలా, నువ్వు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెళ్తావా ఇటువైపు వెళ్తావా అని గవర్నమెంట్ చెప్ప, అది మన కోరిక మన డిజైర్ ఇటు వెళ్దావా ఇటు వెళ్దావా అని. అందువల్లే మనం బాధ్యులం అవుతాం, గవర్నమెంట్ బాధ్యులు కాదు, మనం చేసిన దానికి మనం బాధ్యం. అర్థమైంది? కాబట్టి ఇక్కడ ఆ విధంగా పరమాత్ముడే చైత్య గురువుగా ఉండి మనకి ఎలా కావాలనుకుంటే మన కోరిక ప్రకారం ఆయన మనకి కావాల్సినటువంటి ఐడియాస్ కావచ్చు ప్లాన్స్ కావచ్చు అవన్నీ ఆయన ఇస్తాడు, బట్ కోరుకుంది మాత్రం జీవుడు. సో ఆ విధంగా పరిశుద్ధ మహారాజును కాపాడుతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్ని సర్దు మనగినాయి, బాగానే ఉంది. సుభద్రా మాత ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే అభిమన్యుడు కోల్పోయాడండి సుభద్ర. ఆయన సముదాయిస్తాడు కొన్ని రోజులు. ఆ విధంగా సర్దు మనగిన దానికి మళ్ళీ సరే టైం అయిపోయింది, మళ్ళీ మనం ద్వారకా వదాం పదా అనుకుంటాడు. మళ్ళీ అయితే ద్వారకా పోదాం అనేసరికి ఈసారి ఉత్తి మహారాణి వస్తుంది. ఈసారి అయ్యా వెళ్ళిపోతున్నావు ఏంది అయినా, ఇంతకాలం అనేక కష్టాల నుంచి అనేక ఇబ్బందుల నుంచి అనేక బాధల నుంచి మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని చూసుకుంటామని, ఎప్పుడల్లా మాకు ప్రమాదం ఉన్నప్పుడల్లా నువ్వు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు అని తీవ్రమైనటువంటి లోతైనటువంటి భక్తి భావంతో విడిపోతున్నాము అనే సెపరేషన్, దాంతో అవి సాక్షాత్కారంతో కూడుకున్నటువంటి ప్రార్థనలు అవి ఇప్పుడు చేస్తుంది కృష్ణుణ్ణి. అంటే ఎంతో అంటే ఒక ఆడామెగా ఒక రాజ్యంలో ఒక భవనంలో పూర్తిగా శత్రువులతో నిండినటువంటి ఎప్పుడు ఏం జరుగుతుంది అనుక్షణం అంత ఘోరమైన వాతావరణంలో ఆమె ఎన్నో సంవత్సరాలు గడిపింది అక్కడ గడిపింది. ఎప్పుడు ఏ రూపంలో చావు వస్తుందో ఎప్పుడు ఏ రూపంలో తన బిడ్డలు అంతమైపోతారో అది తెలియని అంత ఘోరమైన పరిస్థితిలో ఆమె చివరికి మహాభారత యుద్ధం అయ్యి తన కొడుకునికి రాజ్యం వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో నెక్స్ట్ క్లాస్లో చూస్తాం, ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి పరిస్థితులకు ఆమె లోనైంది. బట్ ఆమెకు అనుక్షణం ఆమె తెలుసు, నేను పడే బాధల్లో నన్ను కాపాడుకుంటూ వచ్చింది మాత్రం కృష్ణుడేను. ఏదన్నా నా బిడ్డల్లో భీముడు ఉన్నాడనో అర్జునుడు ఉన్నాడనో, ఈవెన్ కురుక్షేత్ర యుద్ధం కూడా నా బిడ్డలు ఏదో చేశారు కాబట్టి గెలిచారని ఆమె ఏమాత్రం అసలు ఆమెకి అసలు నమ్మకం లేదు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇంతకాలం మేము బతకగలిగాము, ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మేము గెలవగలిగాము, కానీ వాస్తవానికి ఇవేవి కూడా మావి కాదు మేము కాదు అన్న భావంలో ఆమె అకృత భావం అనమాట. ఆమె ఇంతకాలం అణు అణువున కృష్ణుడు మనల్ని గమనించుకుంటూ ఉండడే, ఆయన ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆ భగవంతుడికి దూరం అవుతున్నాడే వెళ్ళిపోతున్నాడే అనేటువంటి ఆమె ఆవేదనతో దుఃఖంతో అవి ఎంతో సాక్షాత్కారంతో కూడుకున్నటువంటి ప్రార్థన అది. అంటే అనుక్షణం మనకి ఒక సాక్షాత్కారం ఉంటుంది, రియలైజేషన్ ఉంటుంది మన లైఫ్ లో కూడా. సో ఆమె గడిచిన ప్రతిదీ కూడా ఒక రియలైజేషన్ అన్నమాట. ప్రతి రోజు ఒక సాక్షాత్కారం అనమాట. ఎస్ మన పక్కనే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడే నన్ను కాపాడుతున్నాడు, కృష్ణుడి వల్లే మేము బతుకున్నాము, కృష్ణుడి వల్లే కదండి అనుక్షణం కృష్ణుడిని మర్చిపోలేని స్థితిలో వెళ్ళింది. సో అలాంటి ఆమె సో ఎందుకు కుంతి మహారాణి లైఫ్ అంతా ఒక భక్తురాలుగా ఈ భాగవతంలో పెట్టారు అని చూస్తే, వెరీ సింపుల్ లేడీ, సింపుల్ ఆమె, వెరీ సింపుల్. అలాగే ఏ రాజకీయాలు తెలియదు, ఏ కుట్రలు తెలియదు, ఏమి తెలియదు, అని జీవితాంతం కష్టం తప్ప కాదు ఇంకేం తెలియదు. ఎప్పుడైతే ఆమె ఆ దుర్వాస ముని వచ్చి ఆయనకు సేవ చేసి ఆ దుర్వాస ముని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరితోనైనా సరే నువ్వు పిల్లల్ని పొందవచ్చు అనే వరం ఇచ్చిన తర్వాత పొరపాటున అసలు ఇది మంత్రం పనిచేస్తుందా లేదా అని అడిగా. అది తీసుకున్నా ఒక్క దానికి ఆ నుంచి స్టార్ట్ అయిన ఆమె మహాభారత యుద్ధంలో కూడా ఆమె ప్రశాంతత లేదు. ఓన్లే పాండవులు ఒకవైపు వచ్చేసారు, కౌరవులు ఒకవైపు వచ్చేసారు, ఓన్లే మనకి రాజ్యం ఇంకా వచ్చే మనకి సుఖంగా ఉండే లోపల కర్ణుడు చచ్చిపోతాడు. ఇంకా ఈవెన్ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఆమెకు సుఖం లేదు, బాధ. ఎందుకంటే 5 మంది పుట్టారు, బట్ నా అసలైన మొదటి కుమారుడు కర్ణుడు చనిపోయాడు. సో ఎక్కడ చూసి మనం చూసుకుంటే పోతే ఆమె జీవితంలో ట్రావెల్లో ఎక్కడ కూడా ఒక్కరోజు ప్రశాంతం మనమైనా కోరుకుంటుంది. ఒక 5 నిమిషాలు ప్రశాంతం ఉంటే బాగుంది, ఒక అరగంట ప్రశాంతం ఉంటే బాగుంది, రోజైనా మన హాయిగా ఉంటే బాగుంది. కానీ ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ రోజు భయపడాలి, రోజు టెన్షన్ కూడా. సో అందువల్ల ఆమె గుర్తుపెట్టుకోగలుగుతుంది, కృష్ణ ఏ విధంగా నన్ను ఓదార్చాడు, కృష్ణ ఏ విధంగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు, మా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు, చివరిదాకా తన తన అండని ఏ విధంగా ఆమె చూసిందో అంత గుర్తుపెట్టుకొని ప్రతిస్పందనగా ఆమె ఈరోజు ఆ సాక్షాత్కారంతో కూడుకున్నటువంటి ప్రార్థన. సో సింపుల్ లేడీ అంటే వదిలే ఎలా చెప్పవచ్చు అంటే మనం బాగా రిలేట్ చేసుకోవచ్చు కుంతిమారని. అప్పుడు కుంతిమారని రిలేట్ చేసుకున్నప్పుడు కుంతి మహారాణి ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణుడు నమ్ముకోవడం వల్ల ఇదన్నీ ఆమె బయటకు వచ్చినప్పుడు పరిస్థితి నుంచి మనం ఎందుకు బయటకు రాలేము? ఒకలాగా మనకి అంతమంది పుత్రులు లేరు, ఒకలాగా మనకు రోజు ఎవరు చంపుతారా అనే టెన్షన్ మన దగ్గర లేదు, మనం ఏమైపోతాం మనకి ఆ ఇది లేదు. బట్ అలాంటి ఆమె కూడా కృష్ణుడిని బలంగా నమ్ముకొని అన్నిటి నుంచి ఆమె బయటకు వచ్చేసింది. అలాంటప్పుడు మనలాంటి వాడు మనం ఎందుకు బయటపడలేము? మనకి ఎప్పుడో వచ్చే కష్టానికి, ఎప్పుడో వచ్చే ఇబ్బందికి, సో ఎల్లప్పుడూ మన కృష్ణుని పెట్టుకుంటే మనం ఎందుకు బయటపడలేము? సో మనకు ఒక నమ్మకం అనమాట. సో ఆ విధంగా సో వచ్చే క్లాస్లో సో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు సో ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీ ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాదకి జయ, అనంతపూరి వైష్ణవునికి జయ, చంద్రశ్రీమద్ భాగవతంకి జయ, గౌర ప్రేమానందే హరి.